అమ్మవారు ఎప్పుడు ఉండే ఆవిడే, శివుని యొక్క శక్తి, శివుడు శక్తి ఎప్పుడు ఉన్నవారే. ఆ అమ్మవారి కోసం తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఆ దక్షుడితో చెప్పింది, సరే నన్ను జన్మిస్తాను కానీ నాకు శివునికి వివాహం చేయి, ఎందుకంటే ఆయన యొక్క సహజమైన పత్నిని నేను, అందుకే నేను ఏ రూపంలో వచ్చినా ఆయన చేపట్టవలసిందే, సహజమైన దాంపత్యం అది. ఆ కారణం చేత ఆ పని చేయండి. కానీ వీడు ఈశ్వర అవధ్య విడుకుంది, ఈశ్వరుంటే ఉన్నాడుగాక, కానీ నేను సర్వసమర్థుణ్ణి కదా అనేటువంటి భావన. అందువల్ల ఈశ్వర అవజ్ఞ వీళ్ళు సహజంగా కొంత ఉన్నది. ఎప్పుడైతే ప్రార్థించే వరకు అమ్మవారు, ప్రార్థించి ఫలమిచ్చి తన కుమార్తె అయిన తర్వాత దృష్టి ఎలా మారుతుంది, హ్యూమన్ నేచర్ ఇది. హ్యూమన్ నేచర్ ఏమిటంటే తనకు కుమార్తెగా వచ్చింది కనుక తనకన్నా తక్కువ అనే ఒక మానసికమైన స్థితి ఏర్పడుతుంది. దానితో తన కుమార్తె అంటే అంత అమ్మవారైనా తన కుమార్తె కనుక తన చెప్పినట్టు వింటుందని ఒక మానసికమైన మోహం కప్పుకుంది. దానితో ఏమనుకున్నాడంటే స్వయంవరం ప్రకటించినప్పుడు అందరినీ పిలిపించేట ఈశ్వరుని తప్ప. సరే అమ్మవారు వరమాల పట్టుకుని ప్రవేశించారు సభాభవనంలోకి. ఇది లాంఛనంగా ఇతను ఏర్పాటు చేశాడు, కానీ నేను చెప్పినట్లుగా శివుడిని పిలిపిస్తారు ఆయన మెడలో వేయడమే నా పని అనుకుని వచ్చింది. కానీ ఈశ్వరుడు లేడు అక్కడ. ఆమె ఒక్కసారి తండ్రి ముఖం వైపు ప్రశ్నార్థకంగా చూసింది, ఏ అప్పుడేం చెప్పాను ఇప్పుడు ఏం చేశామని. ఆ ప్రశ్న అర్థమైనట్టుంది కానీ అర్థమైనట్టు కాకుండా మరోలా అర్థమైనట్టు సమాధానం ఇచ్చాడు. ఏమనంటే చూడు, ఇక్కడ ఇంతమంది దేవతలు చక్కగా అలంకరించుకుని అద్భుతంగా కూర్చున్నారు, నాతో సమానమైనటువంటి వారు, అందుకు మన తాహతకు తగినటువంటి వారు, వీళ్ళ ఎవరినైనా వరించన్నాడు. అంటే ఆయన మన తాహతకు తగడు అని చెప్పడం అనమాట. ఇలా చెప్పేటప్పుడు ఓరి పిచ్చివాడా అని అమ్మవారు, ఆయన సర్వవ్యాపకుడు అందుకు పంచాక్షరి అంటూ నమశివాయ అని అక్కడే విడిచిపెట్టేశాట మాలను. ఎప్పుడైతే అక్కడే విడిచిపెట్టారో ఎక్కడ పెడితే అక్కడ ఉండే ఈశ్వరుడు ఆ మాల వేసుకుని వెంటనే ఆయన ప్రత్యక్షమై మాల వేసుకుని అంత ధనం అయిపోయాడు. అప్పుడు ఇంకా చేసేదేమీ లేక ఆయన సింహాసనం మీద చతికిల పెడితే అప్పుడు బ్రహ్మ విష్ణువే ఓదార్చుతారు. ఒక పిచ్చివాడ, ఈశ్వరత్వం తెలియట్లేదు, నువ్వు ఇచ్చి పెళ్లి చేయవలసిందే అని వీళ్ళిద్దరూ బోధించారు. పెద్దవాళ్ల మధ్య ఇంత జరిగాక ఎలా కాదంటాడు, అందుకు మనసు అంగీకరించకపోయినా చేసేసాడు వివాహం. ఇలాగా అమ్మవారిని పరమేశ్వరునికి ఇచ్చిన కన్యాదాన ఫలం వల్ల ఈ ముచ్చట చూసి బ్రహ్మదేవుడు కొంతకాలానికి తన ప్రజాపతుల్లో పెద్దవాడిగా పదవినిచ్చాడు. పదవి ఎందుకు ఇచ్చాడన్నది వీడు మర్చిపోయి తన సమర్థతగా వచ్చింది అనుకుని ఈ పదవితో వచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేసుకుని ఈశ్వర అవజ్ఞ చేయడానికి మరో కర్మ ప్రారంభించాడు. అది ఈశ్వరుడు అవసరం లేకుండానే ఫలితం పొందవచ్చు అని రుజువు చేయడమే దక్షుడు చేసిన యజ్ఞంలో ఉన్న మర్మం. మనం ఆ కథలో చూడవలసింది ఇది. దక్ష యజ్ఞం ఒక్కటి చాలు ఈ కర్మ మీమాంసకుల యొక్క సిద్ధాంతాన్ని ఖండించడానికి. పురాణంలో ప్రతి కథ కూడా ఈ అవైదికమైనటువంటి సిద్ధాంతాన్ని ఖండించి అసలు సత్యాన్ని ప్రతిపాదించడానికి వచ్చినవి. అందుకు ఈ కథలో తగిన పరమ రహస్యం ఇది. అందుకు ఈ దక్షుడు తన దక్షతను నమ్ముకున్నటువంటి వాడు. ఎప్పుడైతే ప్రజాపతి అందుకు సిద్ధపడ్డాడో ఋషులు మాత్రం ఏం చేస్తారు, ఋషీణాం ఆర్త్విజ్యం, ఋషులు వచ్చి ఋత్యుక్కులై కూర్చున్నారు అక్కడ. వాళ్ళు యజ్ఞమునకు కావలసినటువంటి మంత్రములను చదవడానికి వాళ్ళు సిద్ధం. ఇక సదస్యాః సురగణాః, ఆ సదస్సులో వచ్చి కూర్చున్నారు ఎవరు, దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. ఇంత చేసినప్పటికీ కూడా క్రతుభ్రేషస్త్వత్తః, క్రతుభ్రేషః అంటే క్రతుభ్రంశః, క్రతుభ్రంశం చేసిన వాడు వచ్చాట. అసలు ఎవడతడు, అతనే క్రతుఫల విధానస్య విధాన వ్యసనినో, క్రతుఫలము క్రతుఫలము యొక్క విధానమునికి సమకూర్చే వ్యసనం కలవాడు అని చెప్పాడు. అంటే క్రతు అనేది ఎలా ఉంటుందంటే సంకల్పం మొదలుకుని ఇచ్చ, జ్ఞానము, క్రియ ఇదంతా ఎన్ని సమకూరాలండి, అంతా ఆయన తర్వాత కదా వీడు కర్మ చేస్తాడు. ఆ కర్మ చేసేటువంటి వ్యవస్థ తనలో ఉండాలి, ఇంత ఆయన తర్వాత ఫలం రావాలి. ఇదంతా ఎవడు సమకూర్చాడు అసలు. ఒకటి, ఫలం పంట రావాలి అంటే విత్తనం వేయడంతో అయిందా, ఎన్ని అనుకూలించాలి. అది ఈశ్వరుని యొక్క వ్యవస్థలాగా నడుస్తుంది, అది తెలియకుండా అంతా స్వయంకృతమే అనుకునే వాళ్ళకి ఇది పెద్ద పాఠం. అందుకు అన్ని ఏర్పాటు చేసుకున్నాడు గాని ఈశ్వర అవజ్ఞ అనేది ప్రధానంగా ఉండడం చేత క్రతుఫల విధానస్య విధాన వ్యసనినః, క్రతుఫల విధానమును ఏర్పాటు చేసేవంట పరమేశ్వరుడు క్రతుభ్రేషః, ఆయనే క్రతుభ్రంశకుడయ్యాడు. క్రతుధ్వంసం, యజ్ఞం ధ్వంసమయ్యింది కారణం ఈశ్వర అవజ్ఞ చేత. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే, ధ్రువం కర్తు శ్రద్ధావిధురమభిచారాయహి మఖాహ. ఇది విశేషం. ఏమిటి అంటే శ్రద్ధావిధురం అంటే శ్రద్ధ లేకుండా చేసేటటువంటి మఖాహ యజ్ఞములు అవి అభిచారములే, అంటే నాశన హేతువులు అని అర్థం. శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞములన్నీ కూడా నాశన హేతువులు అవుతాయనడంలో సందేహం లేదు. ధ్రువం ఇది నిశ్చయం. శ్రద్ధ అంటే అర్థం ఏమిటి? ఈశ్వర అస్తిత్వ భావన, ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ. ఈశ్వర అస్తిత్వ భావన లేకుండా చేసే కర్మలన్నీ నాశన హేతువులు అనడానికి ఇక్కడ దక్ష యజ్ఞ విధ్వంస ఘట్టాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించితే దక్షుడు ఆ సభ ఎలా నాశనమైంది మనం పరిశీలించాలి. ఈ యజ్ఞం ఏర్పాటు చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు. చూసి మురిసిపోతున్నాడు ఆయన ఆనందంగా. ఏ ఈశ్వరుడు లేకపోతే ఏమైంది? ఇంత సమకూడాక యజ్ఞం ఫలించకుండా ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఎలాంటి వాళ్ళని గట్టి గట్టి వాళ్ళందరినీ పెట్టుకున్నాడు అక్కడ. ఆ పెట్టుకుని తాను దక్షుణ్ణి సమర్థుణ్ణి అని చేస్తూ ఉన్నాడు. అప్పుడు దధీచి అనే మహర్షి ముందు వచ్చి చూశాడు. మొత్తం అన్నీ బాగున్నాయి ఆ యజ్ఞంలో, ఒక్క ఈశ్వరుడే కనిపించడం లేదన్నాడు. అని చాలు, అన్నీ ఉండి అలంకారాలన్నీ ఉండి ఐదవ తరం లేకపోతే ఎలాంటిదో, అదేవిధంగా సర్వము సమకూడి ఈశ్వరుడు లేకపోవడం అలాంటిది. అందుకు ఈశ్వరుడు లేని కర్మ వ్యర్థము. అందుకు క్రతు ఫలాధీశు భువన రక్షాధురీను భోగి కంకను రప్పింపు యాగమునకు. క్రతు ఫలాధీశు భువన రక్షాధురీను భోగి కంకను రప్పింపు యాగమునకు అని చెప్పి ఎప్పుడైతే దధీచి బోధించాడో మదమిక్కిన వాడికి తన సమర్థతే గొప్ప అనుకునే అహంకారికి ఏమి మాటలు పడతాయి. వెంటనే దధీచినే మందలించి ఉంటే ఉండు పోతే పో అన్నాడు ఆయన. అప్పుడు ఇతడు ఆడిన మాటలకి కోపగించుకుని ఇంకా ఇతడు ఈశ్వరుణ్ణి పొగుడుతూ నన్ను నిందిస్తున్నాడు, ఇది మెడపట్టి గెంటేయండి అన్నట్ట. నువ్వు గెంటడం ఏంటయ్యా, ఈశ్వరుడు లేని యజ్ఞంలో మేమే ఉండమని దధీచరైతే వెళ్ళిపోయాడు. దధీచి వెళ్ళేటప్పుడు ఆయన వెంట గౌతముడు మొదలైనటువంటి వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోయేస్తారు. కానీ కొంతమంది మాత్రం పదవికో దేనికో భయపడి కూర్చున్నట్లుగా మిగిలిన వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఆ కూర్చుని యజ్ఞం సాగుతూ ఉంటే అది క్రమంగా ఎక్కడ దాకా వెళ్ళిందో తర్వాత కదా మనకు తెలుసు. అసలైన ఆయన కదిలి నారదుడు ఆయన బయలుదేరి కైలాసానికి వెళ్ళి అమ్మవారితో మనవి చేయడం. ఎందుకంటే అయ్యవారితో చెప్తే వాడి సరదా వాడిది కానీ లే అన్నట్టు ముందు అమ్మవారితో చెప్పాడు. అప్పుడు అమ్మవారు బయలుదేరి వచ్చి ఇంత పనిచేశారు. అమ్మవారు అంటే ప్రకృతి. ప్రకృతి నిజంగా పరమేశ్వరుని యొక్క శక్తి. ఇక్కడ చూడండి, దక్ష యజ్ఞ విధ్వంసం కథలో మీరు ఒక్కడు తీస్తే ఇప్పుడు ప్రపంచంలో మన నాగరికత అంతా కూడా దక్ష యజ్ఞమే. ఇంకోటి కాదు, మీరు బాగా గమనించితే మనం చూస్తున్న ఈ భౌతిక నాగరికత అంతా దక్ష యజ్ఞమే. దీని అర్థం ఏమిటంటే ప్రకృతి ఏది అంటే పరమేశ్వరుని యొక్క శక్తి. పరమేశ్వరుడు తండ్రి, ప్రకృతి తల్లి. అంటే ఆయన శక్తి అమ్మ, ఆయన అయ్య. ఇది మనం మర్చిపోయి ప్రకృతి ఆయన యొక్క శక్తి అని మర్చిపోయి ప్రకృతి ఒక జడీభూతమైన పదార్థము అని భావన చేసి ఆ ప్రకృతిని లొంగదీసుకోవాలని ప్రయత్నించి అంతా తన సమర్థత అనే ఎక్స్ప్లాయిటేషన్తో విర్రవీగేటటువంటి భౌతిక నాగరికత ఉన్నదే. ఆ ఎక్స్ప్లాయిటేషన్ ప్రకృతిని తనకన్నా తక్కువగా చూడడం కుమార్తె కదా అనే భావన, ఆ తక్కువగా చూసేటువంటి దృష్టి ఉన్నదే అదే దక్ష యజ్ఞం. అంటే మరి ఈశ్వరత్వ స్పృహే లేదు, ఈశ్వరుడు లేకపోయినా పర్వాలేదు నేను సాధించగలను అనుకునే భౌతిక దృష్టి ఇది. అన్నీ ఉన్నాయి, బాగా ఆలోచించుకుంటే ఇంక ఈశ్వరుడు ఎందుకు? కలసి వచ్చిన నాడు జగము పౌరుషగలనమంచాడు, కలసి రానియతండు సర్వము దైవ ఘటనమంచాడు. తెలివి వేయి విధాలు తెలిచి వేయిట తేలిక నిన్ను అన్నారు విశ్వనాథారు. అన్నీ కలిసి వచ్చినప్పుడు మనమే గొప్పవాళ్ళం, ఏదైనా తేడా వస్తేనే దైవం అనుకూలించలేదండి అంటాం. అలాంటి వాళ్ళమే. అలాగే ఇవన్నీ చూసుకుని భౌతికమైనటువంటి అన్ని అమరుతున్నంత కాలం మొన్న ఒకసారి ఒక మహానుభావుడు ప్రశ్న వేశాడు, అసలు దేవుడు ఎందుకండి అన్నాడు. దరిద్రుడికి దేవుడు కానీ అన్ని ఉన్నవాడికి దేవుడు ఎందుకు? మాకేం లోటు? తినడానికి తిండుంది, తిరగడానికి వాహనాలు ఉన్నాయి, కావాలంటే డబ్బు ఉంది, శరీరం ఉంది అనుభవించడానికి. ఇన్నిటితో మేము మంచి చేస్తున్నాం చెడు చేస్తున్నాం, మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు పడి దేవుడు ఎందుకండి మధ్యలో అని. ఇదే దక్షుడు మరి ఏమిటి కాదు, అన్ని అనుకూలించే గల వాడు వాగుతున్నాడు. ఏ ఒక్కడి దగ్గర అప్పుడు తెలుస్తుంది అనమాట. అయితే వీడికి పాఠం నేర్పడానికి ఆయన తగ్గించుతూ కూర్చోవాలా? వీడు తెలుసుకుంటే మేము వీడు బాగుపడతాడు. కనుక ఈశ్వరత్వ స్పృహ లేనటువంటి విజ్ఞానం అంతా కూడా దక్షయజ్ఞమే. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈశ్వరత్వ స్పృహ లేని విజ్ఞానం అంతా దక్షయజ్ఞమే. అన్ని సమకూడుతున్నాయి, నాదే సమర్థత అనుకునేవాడే దక్షుడు. అందుకే ఈ మనం చూస్తున్న ఈ నవీన నాగరికతే దక్ష ప్రజాపతికి సంకేతం. ఈ యజ్ఞంలో వాడు ఏం చేశాడు? ప్రకృతిని అవమానించాడు. నువ్వెవరు? నా కూతురువి, వచ్చి శుభ్రంగా అనుభవించు నువ్వు కూడా. అంతేగాని వాడు రాక్కర్లేదన్నాడు. ఆమె వస్తే ఓడి మూడు కూడా ఆయన లేని చోటుకు నేను వస్తానా, ఇక్కడ నేను ఎందుకు వచ్చాను అనుకున్నావు? ఏదో నా తండ్రి ఇంట్లో ముచ్చట జరుగుతుంది, నేను లేకపోతే ఏం బాగుంటుంది, నేను కూడా పెట్టే సారే చీర ఏదో పట్టుకుందామని వచ్చాను అనుకున్నావా? ఆహా, లెస్స వివేకమే పురహరుండాసించి నాడే నీ స్వాహాకారం అంటుంది అమ్మవారు వచ్చి. ఏమనుకుంటున్నావు? ఆహా, లెస్స వివేకమే, ఏమైనా బుద్ధి ఉందా నీకు? పురహరుండాసించి నాడే నీ స్వాహాకారం. నేను దేవుడిని ఎదురు దండ పెట్టాలి అంటే మన దండం కోసం ఆయన పాపం ఎదురు చూస్తున్నాడా? పురహరుండి ఆశించి ఉన్నాడే నీ స్వాహాకారము. శంభు బాసిట నీ సత్రంబు నందు నేను ముష్టాన్నంబు భుజింపవచ్చితనే. ఆ శివుణ్ణి వదిలి నువ్వు పెట్టి తిండి తిండానికి వచ్చాను అనుకున్నావా నేను అన్నదా ప్రకృతి. అందుకు ఆ తల్లి ఏం చేసింది? ఈశ్వరుడు కనిపించడు, కానీ ఈశ్వరుని కనిపించేలా చేస్తుంది ప్రకృతి. ఎలాగూ అంతా మన సమర్థతే అని నిర్వాకం చూపిస్తూ ఉంటే ఒక్కసారి ప్రకృతి క్షోభ చూపిస్తుంది. అది చేసింది అక్కడ తల్లి. తాను ఎప్పుడైతే ఉపసంహరింపబడిందో వెంటనే వీరభద్రుడు పరమేశ్వరుడి కోపం వీరభద్ర రూపంతో వచ్చి మొత్తం ధ్వంసం చేసింది. అలాగా ఆయన కదిలించింది ప్రకృతి. అందుకే పరమేశ్వరుడు యొక్క క్రోధాన్ని ప్రకృతే చూపించగలదు. ఆయన ఎలాంటి క్రోధమో చూపిస్తాను చూడనది ప్రకృతి. ఆ క్రోధాన్ని ప్రకటించాడు, మొత్తం ధ్వంసమైంది దక్షయజ్ఞం. అందుకే ఈశ్వరత్వ స్పృహ లేకుండా ధర్మాన్ని అతిక్రమించి చేసేటటువంటి కర్మల అన్ని కూడా చెట్ట చివరికి ఇదే గతి పొందుతాయని ఇందులో మనకు చూపిస్తున్నది చక్కని పాఠం. ఏ కాలానికైనా, ఏ మానవుడికైనా, ఏ సమాజానికైనా అవసరమైనటువంటి పాఠం. అందుకే ఈశ్వర భావన లేని సమాజం అభివృద్ధి చెందలేదు. వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనం పక్కన పెట్టండి, సామాజిక అభివృద్ధికి కూడా ఈశ్వర భావన అవసరం. అందుకే ఆధ్యాత్మిక చింతన అనే సమాజమే అభివృద్ధి చెందలేదు. ఇంకా వ్యక్తి గురించి ఏమిటి ఆలోచిస్తారు? అందుకే ఇప్పుడు ఏదో వృద్ధులు అయిపోయింది కనుక కాస్త ఆధ్యాత్మిక చింతనలోకి వెళుతున్నామండి. దక్షుడుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాలి. వృద్ధుడిగా అయిపోవడం అంటే యజ్ఞం అంతా ధ్వంసమైన తర్వాత తెలుసుకోవడం, అలా ఉంటుంది అనమాట. దక్షుడిగా ఉన్నప్పుడే, సర్వసమర్థతుడు మన దగ్గర ఉన్నప్పుడే గ్రహించిన ఈ బాధే లేదు కదా. అందుకు మొత్తంగా దక్ష యజ్ఞం అంతా ధ్వంసమైన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు చూసేట, అయ్యో మూర్ఖుడా, ఎవరిని చెప్పినా వినలేదు, ఈ గతి పొందేవా, ఈశ్వరావజ్ఞ చేశాం అని చెప్పి బయలుదేరేట బ్రహ్మదేవుడే. ఎందుకంటే కొడుకు తప్పు చేస్తే కాచుకోవాల్సింది తండ్రి, మరి ఏం చేస్తాడు? అందుకు తిన్నగా వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థన చేశాడు, స్వామి నువ్వు ఆగ్రహించడు తగునా అని. నేను ఆగ్రహించానా అన్నాడయ్యా. వాడి యొక్క దృష్టికి తగ్గ ఫలితం వాడు అనుభవించాడు, నేను ఆ విధంగా వరప్రదానం చేశాను నేను వాడికి అని చెప్తే నువ్వే అనుగ్రహించాలన్నాడు పరమేశ్వరుడు. వెంటనే దయామయుడు గనక, అది ఆయన దగ్గర ఉన్న గొప్ప విశేషం, అదొక్కటి అది పట్టుకుని మన బ్రతుకులన్నీ సాగిపోతున్నాయి. అపరాధ సహస్రాని క్రియంతే అహన్య సమ్మయ దాసోజమితి మామత్వా క్షమస్వ పరమేశ్వర. వేల కొలది అపరాధాలు చేయడం నా వద్దు, ఎన్ని అపరాధాలు చేసినా క్షమించడం నీ వద్దు అది. అందుకోసం దాసుని తప్పుడు దండముతో సరి దీనుడై వేడుకున్నాడు. అబ్బాయి గారి తప్పు నువ్వు క్షమించవయ్యా రమణ. దయాలు సహజంగా, దయ ఆయన స్వభావం, కోపం అనేది శిక్షించడానికి చూపించినటువంటి ఫలప్రదాన లీల. అందుకు పరమేశ్వరుడు సరే వస్తున్నాను లేని బయలుదేరాడు. అప్పటికే యజ్ఞవాటికి అంతా భయంకరంగా మారిపోయింది. విరిపేసినటువంటి సుక్ష్మములు, పారేసిన యజ్ఞ ద్రవ్యములు, వాటిపై ముసురుతున్న ఈగలు, అమంగళకరమైన వాతావరణం ఏర్పడి ఉపస్తంభములన్నీ పెకలించబడి తోరణాలన్నీ వాడిపోయి భక్తలై నేల దాలిపోయి ఉన్నాయి. అనేక మృతదేహాలు పడున్నాయి. దక్షుడు కూడా శిరస్సు తెగిపడున్నాడు. అంటే అర్థం, ఈశ్వరావజ్ఞ చేసే కర్మ ఎవరైతే చేస్తాడో వాడు తలలేని మనిషి లాంటి వాడు అని చెప్పడం. అందుకు వాడి తల ఖండించబడింది. ఆ పరిస్థితిలో పరమేశ్వరుడు అక్కడ అడుగు పెట్టేటాడు. ఈయన అడుగు పెట్టగానే అదేం ఆశ్చర్యమో గాని అక్కడ తెగినవన్నీ తిరిగి అతుక్కుని వాతావరణం అంత మంగళకరంగా మారిపోయింది. ఆనంతరదే మారిపోయింది. ఎందుకంటే పరమ మంగళ స్వరూపుడైన శివుడు పాదం పెట్టాడు. అది ఆయన పాదం పెట్టిన వెంటనే వాతావరణం అంత దివ్యమైన మంగళకరంగా మారిపోయిన వెంటనే పరమశివుడు ఆ యజ్ఞం పూర్తి చేయడానికి వచ్చాడు. ఎందుకంటే చివరికి ఆయనే ఫల ప్రదాత, లేకపోతే ఆ యజ్ఞం ఫలించదు. ఆయన వచ్చాడు అక్కడికి. వచ్చేటప్పటికల్లా బ్రహ్మదేవుడు నా బిడ్డను బతికించవయ్యా అన్నాడు. వెంటనే వీరభద్రుడిని పిలిచి నాయన తల తీసుకురా అతికిస్తానన్నాడు. వీరభద్రుడికి సశేమనే ఇష్టం లేదు. ఎందుకంటే ఇంత శిక్షించి మళ్ళీ అనుగ్రహించడమే ఏంటి స్వామిని. ఎందుకంటే ఆయన ఒప్పుకున్న భక్తులు ఒప్పుకోరు. అసలు భక్తుడికి అపచారం జరిగితేనే భగవంతుడికి చాలా కోపం, భగవంతుడికి అపచారం జరిగితే భక్తుడికి కోపం. ఇది విశేషం. ఎందుకంటే అమ్మవారు ఎవరు నిజానికి పరమేశ్వరుని భక్తులు కాదు. అది బాగా తెలుసుకోవాల్సింది. పరమేశ్వరుని భక్తులు ఎవరు అంటే ప్రకృతి ప్రథమ భక్తులు. అందుకే మనం పరమేశ్వరుని యందు భక్తి కలిగి ఉంటే తన దైవం మీద భక్తి కలిగి ఉన్నాడు కదా అని ప్రకృతి మనకు అనుకూలిస్తూ ఉంటుంది. అలా కానప్పుడు ప్రకృతి మనకు అనుకూలించదు. అందుకు ప్రథమ భక్తురాలు ఆమె. ఆమెకు అవమానం జరిగిందని చెప్పి పరమేశ్వరుడు క్రుద్ధుడయ్యాడు. అది విశేషం. అంతేగాని తనకు అవమానం జరిగినప్పుడు ఆయన కదలలేదు. చూడండి అది విశేషం. ఈశ్వరుడు నీకు అవమానం అంటే ఆయన కదలలేదు. అందుకు అమ్మవారు వచ్చి తనను అవమానించినట్లు చేసుకుని తన దేహాన్ని విడిచిపెట్టింది. ఎప్పుడు భక్తునికి అపరాధం జరిగింది కదా అని భగవంతుడికి కోపం వచ్చింది. అది విశేషం. ఎందుకంటే మామూలు లోకంలో వాడే నిందాస్తుతుడికి అతీతుడే, మరి పరమేశ్వరుడు మాత్రం అతీతుడు కదా. కానీ తన భక్తునికి అపచారం జరిగినప్పుడు క్రుద్ధుడయ్యాడు ఆయన. మళ్ళీ ఆయన శాంతుడయ్యాడు. ఆయన శాంతుడైనా తన స్వామిని అవమానించిన వారి మీద భక్తుడికి కోపం తగ్గదు. అందుకు అతడు ఏం చేశాడంటే ఇటు ఈశ్వరంతా దాటలేడు, తల తెమ్మన్నాడు ఈయన శివుడు, తల తీసుకురా అన్నాడు వీరభద్రుడిని. అందుకు వీరభద్రుడు చూసి చూసి తన కోపము చెల్లాలి, ఈశ్వరుడు కృపా చెల్లాలి. అందుకు ఏం చేశాడంటే ఒక మేక తల కానీ పట్టుకొచ్చాడు, తెచ్చి ఇది అతికించమని చెప్పాడు. సరే వెంటనే ఇదేం తీసుకొచ్చావు అన్నాడు ఆయన. ఒక్క ముచ్చట మాత్రం తెచ్చయ్యా స్వామి, ఇది మాత్రం కాదనుకున్నా. ఎందుకంటే శివనిందకుడు వీడు, శివనింద చేస్తే ఇలాంటి దుర్గతి వస్తుందని ప్రపంచానికి తెలియాలి, దక్షుడిని చూస్తే తెలియాలి. అందుకు వీడికి ఎప్పుడు ఈ తలకాయ ఉంటే ఫ్లాగ్ లాగా తెలుస్తూ ఉంటుంది ప్రపంచానికి శివనిందకుడు యొక్క దుస్థితి ఏమిటో తెలుస్తుంది, ఈశ్వర నింద చేసేవాడికి ఏమిటో అని చెప్తే సరే అని మృత్యుంజయుడు కదండి ఆయన తల పెడితే మరి అమృతత్వం కాక ఇంకేమొస్తుంది. మృత్యుంజయుడు అనే పరమేశ్వరుడు ప్రాణం పోసాడు దక్షుడికి తలపెట్టి. వెంటనే లేచాడు. అప్పుడు తెలుసుకున్నాడు, పరమేశ్వర ఈ క్రతువు ఈ కర్మ కాదయ్యా, ఈశ్వరుడు ఉన్నదున్నావు. నువ్వు లేనప్పుడు కర్మకి ప్రేరణ లేదు, కర్మకి కారణం లేదు, కర్మకి ఫలం లేదు. అది ఈశ్వరుడే ప్రధానం అని తెలుసుకుని అప్పుడు నమస్కారం చేసేట యజ్ఞమంతా ఈశ్వరమయం అన్నాడు. యజ్ఞము వల్ల అన్ని లభిస్తున్నాయి. ఆ యజ్ఞము ఈశ్వరార్పణగా చేసేది యజ్ఞం. యజ్ఞం అంటే ఆరాధన. అందుకే ఇక్కడ మొదట చెప్తూ పురుషారాధనమూర్తే అన్నాడు. పరమ పురుషుని ఆరాధించకుండా చేసేటప్పుడు ఆ కర్మ క్షీణమే అవుతుంది అని కూడా చెప్తున్నారు. పరమ పురుషుడు అతనే యజ్ఞ పురుషుడు, అతనే యజ్ఞ ప్రభువు, యజ్ఞస్య ప్రభువు యజ్ఞస్వరూప, యజ్ఞస్వరూపుడతడు, యజ్ఞమునకు ప్రభు అతడు. అటువంటి ఆయన్ని ఉపేక్ష చేయకూడదు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు ఈశ్వర భావన ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. బ్రహ్మార్పణం బ్రహ్మహమి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. నువ్వు చేసే కర్మ పట్ల పూర్తి పరమేశ్వర భావన ప్రసరించితేనే అది నీకు వింతికి హేతు అవుతుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఈయన పరమేశ్వరుని అన్ని ఫలములు నువ్వే అని స్తుతించి పశ్చాత్తప్తుడై పరమేశ్వరుని అనుగ్రహం చేత మళ్ళీ ప్రజాపతిగా కొనసాగింపబడ్డాడని మన కథ మొత్తం దక్షయజ్ఞ విధ్వంసంలో చెప్పబడినటువంటి దివ్య కథ. అందుకే పరమేశ్వరుడికి గురించి చెప్పేటప్పుడు దక్షకు యజ్ఞ వినాశక లింగం అన్నారు. మఖధ్వంసి ఆయన యజ్ఞధ్వంసి అంటే ఇటువంటి కర్మాభిమానాన్ని ధ్వంసం చేయవాడు అని ఈ స్థితినే మనకు వర్ణిస్తూ నిన్న కూడా మనం స్మరాంతకం చెప్పుకున్నాం, పురాంతకం చెప్పుకున్నాం, ఇప్పుడు మఖాంతకం చెప్పుకున్నాం. స్మరాంతకం ఈ స్తోత్రం చేస్తూ మన మహానుభావుడు రావణుడు తాండవ స్థితిలో చెప్తారు. అఖర్వ సర్వ మంగళాకళాక దంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గదాంతకం భకాంతకం తమంతకాంతకం భజే. దీని వెనకాల ఉన్న అంతరార్థం చూడండి. ఈ కేవలం మ్యూజికల్ గా వినిపించే సౌండ్ మాత్రమే కాదు, గొప్ప సెటన్ ఉంది దీనిలో, మంచి స్వారస్యం ఉంది. వింటూ ఉంటేనే శివతాండవం కనిపిస్తుంది, అది వేరే విషయం. అంతకాంతకం అంటే అందరినీ చంపేసేవాడిని చంపేశాడు. అందరినీ చంపేసేవాడు అంటే యముడు, మొదట కాముడు, చివరికి కాలుడు. అదే చెప్పుకున్నాం జనన మరణ హేతువులు వాళ్ళిద్దరు. ఈ జననానికి మరణానికి మధ్య ఉండేవే పుర మఖ భవ గజ అంధక ఇవి ఇక్కడ చూడవలసింది. శివుడు చంపిన రాక్షసుల పేర్లు ఇవి. స్మరాంతకం మన్మథుణ్ణి చంపాడు, అటు తర్వాత పురాంతకం. పురాంతకం అంటే నిన్ననే చెప్పుకున్నాం ఈ త్రిపురములో వ్యాపించిన అహంకారం, దాన్ని సంహరించాలి. వీటితో పెట్టుకున్న సంసారం అనేటువంటి భావన అది భవం, దాన్ని సంహరించాడు. తర్వాత అజ్ఞానంతో నేను చేసే కర్మే సమస్తమైన గొప్పది అనే మఖము, ఈ కర్మబంధమే మఖము అనేటువంటిది, దాన్ని చెప్పాడు. అటు తర్వాత గజాంతకం, ఏనుగుని చెప్పిన వాడు, గజాసురుడు సంహారం చేశాడు పరమేశ్వరుడు. గజాసురుడు అంటే ఏమిటి అర్థం అంటే, గజం అంటే ఏనుగు, ఏనుగు అంటే బాగా అంత పెద్ద శరీరం అనేది మనకు లేదనమాట. అందుకు శరీరము కలవారిలో కల్లా గొప్పదాన్ని ఉదాహరణగా తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ దాని ద్వారా చెప్పబడతారు. మనుషుల్లో ఒకడిని చెప్పు అంటే ఎవడు దానిలో గొప్పవాడు అని చెప్తాం కదా. అందుకే శరీరధారుల్లో కల్లా గొప్పదాన్ని ఉదాహరణ చెప్పాలంటే ఏనుగుని చెప్పాలి. అందుకే గజ అంటే ఏమిటో కాదు, ఈ దేహమే నేననుకునే దేహాత్మ భావనే గజం. గజానుకున్న గర్వం అంతా ఏంటండి, పెద్ద ఒళ్ళుందనే గర్వం అంతే కదా. ఒళ్ళుందని గర్వించే వాళ్ళందరూ గజాసురుడు. అందుకు ఈ దేహమే నేను అని దేహాత్మ భావన ఎవడుకుందో వాడు గజాసురుడు. ఆ గజాసురుడిని సంహరించాడు పరమేశ్వరుడు. అప్పుడు అంటాడు గజాసురుడు, ఆ కథ చూడండి ఎంత విశేషం, అయ్యా నన్ను చంపావు సరే కానీ నా చర్మాన్ని నీకు వస్త్రంగా వేసుకోవాలన్నాడు. అసలు ప్రతి వారికి ఎవరి చర్మం వారికి వస్త్రం, అవునా కాదా అండి? అందుకే ఈ చర్మాన్ని విడిచిపెట్టి మరో చర్మంలోకి వెళ్ళేటట్టు దాన్ని వస్త్రంతోనే పోల్చారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాన్ని గృహాతి నరోపదాని. అయితే చర్మాన్ని వస్త్రంగా ఎవడైనా భావించుతున్నారా? మనం చొక్కా వేసుకుని ఆహా ఎంత చక్కటి చొక్కా అనుకుంటాం, కానీ నేనే చొక్కా అనుకో, కానీ శరీరాన్ని మాత్రం నేనే నేనే అనుకుంటున్నాం. అందుకు మనం అందరం కూడా చర్మము నేనే అనుకుని తిరిగేవాళ్ళం. ఇప్పుడు అహంకారం పోయింది అదే గజాసుర సంహారం. అయ్యి ఏం చేశాడంటే, చర్మం నేను కాదయ్యా, చర్మం నీకు అలంకారం అన్నాడు. అది విశేషం. శివుడికి అలంకారమే చర్మం, అంటే లోపల ఉన్న చైతన్యం అనేది ఉందో దానికి ఆవరణే చర్మం. అది ఇందులో విశేషం. గజా చర్మాన్ని శివుడు ధరించాడు అంటే అందుకు నశించవలసింది ఏమిటంటే ఈ చర్మమే నేను అంటే ఈ శరీరమే నేను అని అహాన్ని చీల్చాడు ఆయన. అది గజాంతకం. ఎప్పుడైతే దేహాత్మ భావం నశించిందో ఇంకా నీ లోపల గూడు కొట్టుకున్న అనేక జన్మల అంధకారం దానంతర అదే నశిస్తుంది. అందుకే అంధకాసుర సంహారకుడు అని శివుడికి పేరు, అంధకాంతకం అని. ఎప్పుడైతే అంధకము కూడా నశించిందో ఇంకా మృత్యు అనేది లేదు. ఎందుకంటే దేనికి మృత్యువు లేదు అది నువ్వని తెలిసిపోయాక నీకు మృత్యు ఉండదు. అది తెలుసుకోండి, చాలా విశేషం ఇది. దేనికి మృత్యువు లేదు అది నువ్వని తెలుసుకోవడమే అమృతత్వం. దేనికి మృత్యు ఉందో అదే నేననుకోవడమే మృతత్వం. ఇది ఒక్కడ తెలుసుకుంటే చాలు, ఇంకేమీ లేదు. సింపుల్ చెప్పడం, తర్వాతే ఆలోచించడమే చాలా విశేషం. అందుకే దేనికి మృత్యువు ఉందో అంటే మన శరీరానికి మృత్యు ఉంది, అది నేను నేను అనుకోవడం వల్ల అయ్యో నేను చచ్చిపోతానేమో భయం. కాదయ్యా, ఈ నేను అనే దాన్ని శరీరానికి అంటించేశాం. నేను శరీరం, నేను శరీరం, నేను శరీరం, నేను శరీరం. పుట్టినప్పటి నుంచి నిరంతర భావన, నిరంతర భావన వల్ల నేనే శరీరం, నేనే శరీరం అంటించాను కనుక ఈ శరీరం పోతుందంటే నేను పోతున్నానేమో అనుకున్నాం. కానీ ఈ శరీరంలో కూడా నేను 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 అని ఏ చైతన్యం వల్ల పలుకుతున్నావో ఆ చైతన్యం వైపు ఈ నేనును తిప్పి దానితో తాదాత్మ్యం చెందవయ్యా. అది ఎప్పుడు పోతుంది? అమృతత్వం ఉంది, అది ఎప్పుడు పోదు. దానితో నువ్వు తిరిగిపోయేటప్పుడు ఎప్పుడు పోదిది నేను అని నువ్వు అనుకుంటే నువ్వెప్పుడు పోకుండానే ఉంటావు కదా. అందుకు పోయే లక్షణం ఉన్న దానితో తాదాత్మ్యించింది నేను పోతున్నాను భావన పడే కన్నా పోని లక్షణంతో ఉన్నటువంటి అమృతత్వంతో తాదాత్మ్యించింది నువ్వు అమృతుడు పోతుంది. అందుకే నేను దానితో తాదాత్మ్యం చెయ్యి. అదే అహం బ్రహ్మ అస్మి అంటే మరేమిటో కాదు. అందుకు ఇక్కడ ఆ స్థితి కలిగించాడు. అందుకు అదే చివరికి అంతకాంతకం అంటే అంతకుణ్ణి చంపేదాన్ని చంపేసేవాడు అజ్ఞాన నాశకుడు. అందుకే స్మరాంతకం నుంచి అంతకాంతకం వరకు ఉన్నటువంటివి జీవుడి యొక్క అవిద్య యొక్క అనేక రకాలైన రూపాలు. ఆ రూపాలన్నింటినీ సంహరించేటువంటి విద్యాస్వరూపుడు పరమేశ్వరుడు. అది ఇందులో చెప్పబడుతున్న భావన. స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం, గజాంతకం, ధకాంతకం, తమంతకాంతకం భజే. ఇది విశేషం.